చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడు వెన్న తండ్రి, కృప కలిగిన దేవ, మేము ఈ దినమందు మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉండగా మా అవసరతలను మీరు ఎరిగిన్నారు తండ్రి. మా హృదయాంతరంగంలో అవసరతను మీరు గుర్తించి మాకు కావలసినటువంటి వాక్యమును మీ యొక్క సన్నిధిలో అనుగ్రహించండి. మేము మీ వాక్యమునకు లోబడేటువంటి వారిని గాను, దానికి విధేయులమై ముందుకు సాగేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదరులారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా కూడా దేవుని కృపను బట్టి బాగున్నారని నేను తలుస్తున్నాను. నేను కూడా మీ ప్రార్థనలను బట్టి, దేవుని కృపను బట్టి నేను బాగున్నాను. ఈ దినమందు కుటుంబ జీవితం గురించి కొంత ఆలోచిద్దాం. కుటుంబ జీవితం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి జీవితం. ఈ విషయము కుటుంబీకులకందరికీ తెలిసినటువంటిదే. యవన ప్రాయంలో మనము కుటుంబం అంటే ఏదో అనుకుంటూ ఉంటాం. కుటుంబ జీవితం అంటే చాలా ఉల్లాసంగా ఉంటుందని, ఎంత తొందరగా కుటుంబీకుండైతే అంత మంచిది అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమంది యవనస్తులకు ఉంటూ ఉంటాయి. మంచిదే, యవన ప్రాయంలో కుటుంబమును కలిగి ఉండటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను నెరవేర్చడం అనేటువంటిది, కుటుంబమును కలిగి శక్తి ఉండగానే కుటుంబమును చక్కబెట్టుకోవడం అనేటువంటిది మంచిదే. అయితే కుటుంబం అనేటువంటిది బహు బాధ్యతతో కూడినటువంటి పని అయి ఉన్నది. దేవుడు కుటుంబమును నీకు ఇచ్చినప్పుడు చాలా బాధ్యతను నీ యొక్క చేతుల్లో పెట్టి ఉన్నాడు. ఆ విషయములన్నీ కూడా మొట్టమొదటి దినమందు, అంటే నీ యొక్క వివాహ దినమందు నీకు అది తెలియకపోవచ్చు. అయితే వివాహ దినము నుండి నెమ్మదిగా నీవు కుటుంబ జీవితంలో సాగుతున్నప్పుడు ఈ విషయములన్నీ కూడా నీకు గ్రహింపవుతూ ఉంటాయి. మొట్టమొదటిగా నీకు తెలిసేటువంటిది ఏంటంటే, భార్యభర్తల మధ్యన ఉండవలసినటువంటి సహకారం అనేటువంటిది, ఆ గ్రహింపు అనేటువంటిది, ఒకరినొకరు తెలుసుకోవటం అనేటువంటిది, ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనేటువంటిది, ఒకరి నిమిత్తమై మరి ఒకరు తగ్గటం అనేటువంటిది, ఈ విషయములన్నీ కూడాను మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇది ఒక దినం నేర్చుకునేటువంటిది కాదు. ఎన్నో విషయములలో కుటుంబ జీవితం ఎంతకాలమైతే మనం కొనసాగిస్తామో మన జీవితకాలం అంతా కూడాను ఈ యొక్క విషయములను తెలుసుకుంటూనే ఉంటాం. చాలామంది అంటూ ఉంటారు, వివాహం జీవితకాలం అనేటువంటిది అది 30 ఏళ్ళండి, 40 ఏళ్ళండి, ఇప్పటికి నేను పూర్తిగా ఆమెను ఇంకా అర్థం చేసుకోలేకపోయానండి, ఇంకా అర్థం చేసుకోవాల్సినది ఉన్నదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. స్త్రీలు కూడా అదే విధంగా తమ భర్తలను గురించి అనేక సార్లు చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మనిషి యొక్క హృదయము అది అంతుబట్టలేనటువంటిది. అది ఒకసారి ఒక రకంగా ప్రవర్తిస్తే, ఒకసారి ఒక రకంగా ఆలోచిస్తే, మరొకసారి మరొక రకంగా ఆలోచిస్తూ ప్రవర్తించేటువంటి స్వభావం కలిగినటువంటిది. కాబట్టి ఈ యొక్క హృదయమును అర్థం చేసుకోవాలని అంటే మనకు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. నేరుగా మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగారా? ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం ఏం చెప్తారండి, లేదండి, ఇప్పటి వరకు నేను ఇంకా నన్ను నేనే పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానండి, నేను ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాను, ఈ విషయంలో చాలాసార్లు నేను ఆలోచిస్తూ ఉంటానండి, ఎందుకు అలా చేశానా అని చేసేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాను, దానికి నాకు సమాధానం దొరకదండి, నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఎందువలన అలా ప్రవర్తించాను ఆ సమయంలో అని చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, నిన్ను నీవే పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి స్వభావము మానవ స్వభావము. ఈ విషయము మొట్టమొదటిగా మనం అందరము ప్రతి ఒక్కరము గ్రహించవలసి ఉన్నది. మనలను మనము అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మనలో పూర్తిగా లేదు. మనము ఎంతకాలం బ్రతికినప్పటికీ మనము మనలను ఇంకనూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయములు జీవితాంతకాలం. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వేరొకరిని నీవు ఏ విధంగా పూర్తిగా అర్థం చేసుకునగలవు? కాదు కదా, అది సాధ్యపడదు కదా. అదేవిధంగా నీ యొక్క సతీమణిని లేకపోతే నీ యొక్క భర్తను పూర్తిగా అర్థం చేసుకోవటం అనేటువంటిది నీవు జరిగిస్తూ ఉంటావు, జరుగుతూ ఉంటుంది, జరుగుతూనే అది ఆగిపోతుంది. అంతవరకే కానీ దానిని పూర్తిగా నేను అర్థం చేసేసుకున్నాను అని చెప్పగలిగినటువంటి స్టేజ్ ఏది కూడా ఉండదు. ఇకపోతే భార్యభర్తలైన తర్వాత జీవితము భార్యభర్తలతో మాత్రమే ఉండదు కదా, పిల్లలు వారు పెరుగుతూ ఉంటారు. వారు పెరుగుతున్నప్పుడు రకరకములైనటువంటి స్టేజెస్, ఈ స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు అనేటువంటివి, ఇష్యూస్ అనేటువంటివి బయలుదేరుతూ ఉంటాయి. వీటన్నిటిని చూసుకుంటూ, కుటుంబ పరిస్థితులను అన్నిటినీ చక్కబెట్టుకుంటూ, మనం చేసేటువంటి బరువు బాధ్యతల్ని, అంటే దినదినము మనం చేయవలసినటువంటి ఈ యొక్క డ్యూటీస్ ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ చూసుకుంటూ కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది కొంత కష్టమైనటువంటి పని. అయినప్పటికీ అదిని మనం నిర్వర్తించవలసినది కుటుంబీకులమైనప్పుడు. మనము దైవ జ్ఞానం కలిగి ఉంటేనే తప్ప విశ్వాసులంగా మన యొక్క భక్తి జీవితంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ పిల్లలతో కూడి మనము దేవునిని ఆరాధిస్తూ ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఉండటం అనేటువంటిది బహు కష్టమైనటువంటి పని. ఒక్కొక్కసారి పిల్లలు మనకి ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే పిల్లలందరూ కూడాను దేవుణ్ణి సంధించినటువంటి వారుగాను ఆయనను అనుసరించి నడిచేటువంటి వారుగాను ఉండకపోవచ్చును. ఇది సాధారణంగా సాగుతూనే ఉంటుంది. ఒక్కొక్కరు పెరుగుతున్నప్పుడు తమ తమ యొక్క స్వభావమును బట్టి తమకు నచ్చినటువంటి ఆ యొక్క సిద్ధాంతములను నమ్ముతూ చిన్నప్పటి నుండి కూడాను మనం క్రమంగా వారిని క్రమశిక్షణలో పెంచినప్పటికీ అందరినీ ఒకే రకమైనటువంటి క్రమశిక్షణలో ఇంట్రడ్యూస్ చేసి పెంచినప్పటికీ జరిగేటువంటిది ఏంటంటే వారు పెద్దవారైనప్పుడు వారికి నచ్చినటువంటి వారికి తోచినటువంటి వాటిని అనుసరిస్తూ ఈ లోకంలో రకరకములుగా ఉంటారు. అందరి పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నట్లయితే నలుగురు పిల్లలు ఒకే రకమైనటువంటి భక్తి జీవితంలో కొనసాగరు. కొందరు లోకస్తులు కావచ్చు, కొందరు భక్తి జీవితంలోనికి రావచ్చు. ఈ రకంగా రకరకములుగా ఉంటుంటాయి. కొన్ని కుటుంబములలో భార్య విశ్వాసురాలుగా ఉన్నట్లయితే భర్త విశ్వాసం లేనివాడుగానే అదేవిధంగా కొనసాగుతూ జీవితాంతము కుటుంబ జీవితంలో కొనసాగుతూ జీవితం పూర్తయిపోయే వరకు కూడాను అంటే చనిపోయే వరకు కూడాను ఇదే విధంగా వెళ్ళినటువంటి కుటుంబములు నాకు తెలుసు. కొన్నిసార్లు నీ యొక్క ప్రార్థనను బట్టి, నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ యొక్క జీవిత పోకడను బట్టి అవతల వ్యక్తి అంటే నీ భార్య కానీ భర్త కానీ దేవుని అంగీకరించేటువంటి అవకాశములు ఉన్నవి. అలా అంగీకరించినటువంటి వారు కూడా విశ్వాసులుగా తయారైనటువంటి సందర్భం కూడా నాకు తెలుసు. ఇదంతా కూడాను మనము ఆశించినట్లుగా జరిగేటువంటిది కాదు. ఇదంతా కుటుంబ జీవితం అనేటువంటిది అది ఎంతో విశ్వాసముతో మనము ప్రార్థనతోనూ ఓపికతోనూ సహనముతోనూ కట్టుకుంటూ ముందుకు సాగవలసినటువంటి అవసరము ఉన్నది. ఇది ఇలా ఉంటే ఒక్కొక్కసారి సంఘములో సమాజములో మన యొక్క కుటుంబమునకు ఒక స్థానం అనేటువంటిది ఉంటుంది. మన కుటుంబమున గురించి ప్రతి ఒక్కరు కూడాను వారికి వారికి ఉన్నటువంటి అభిప్రాయం కలిగి ఉంటారు. ఈ సమయంలో పిల్లవాడు చిన్న పొరపాటు చేసినందువలన అది కుటుంబం అంతటి మీద పడేటువంటి బ్లాక్ మార్క్గా ఉంటూ ఉంటుంది. ఈ సమయములలో తల్లిదండ్రులు బాగా కలత చెందటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. చాలా మొదలు పడుతూ ఉంటారు, ఒరే ఎందుకురా ఇలా చేసావు, ఇది అందరికీ సంక్రమిస్తుంది కదా, అందరి మీదగా బ్యాడ్ మార్క్ కదా ఇది అని చెప్తే వాడికి అర్థమయ్యేటువంటి వయసు కాదు, అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి వాడికి ఉండదు. ఇలాంటి సందర్భములలో తల్లిదండ్రులు సతమతమవుతూ ఉంటారు. ఈ విషయంలో మనము కూడా ఒకప్పుడు మన యొక్క బ్రతుకును వెనకకు తిరిగి ఆలోచించుకున్నట్లయితే అంటే మనము అంటే తల్లిదండ్రులమని, తల్లిదండ్రులము మనము యువకులుగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాము, మన తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితులు ఏమైనా కలిగించామా అనేటువంటిది అర్థం చేసుకున్నట్లయితే పరిస్థితిని మరింత సమర్థవంతంగా అర్థం చేసుకుని గ్రహింపుతో ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం కూడా యువకులంగా పెరిగినటువంటి వారమే కాబట్టి యువకులుగా ఉన్నప్పుడు మనం కూడా ఏదో ఒక తప్పిదము ఆ దినములలో చేసి ఉండవచ్చును. ఇదే కాకపోయినప్పుడు సిమిలర్గా ఉన్నటువంటివి, లేకపోతే నీ యొక్క కుటుంబంలోని నీ సిబ్లింగ్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు, నీ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వీళ్ళలో ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు. ఆ పరిస్థితులలో నీ తల్లిదండ్రులు ఎలా వ్యవహరించారు అనేటువంటిది నువ్వు పూర్తిగా గ్రహింపు చేసుకుంటానికి ఆ సమయం నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నీకు వచ్చేటువంటి ప్రతి సమయంలోనూ, నీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలోనూ, కుటుంబమునకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సందర్భమును సమయమును నువ్వు ఎదిరించి నిలవాలని అంటే నీకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధము ప్రార్థన అనేటువంటిది. నువ్వు ప్రార్థించినటువంటి వ్యక్తివైనట్లయితే, ప్రార్థించే వ్యక్తివైనట్లయితే, ప్రార్థన యందు విశ్వసించేటువంటి వ్యక్తివైనట్లయితే, వాక్యమునందు నిరీక్షించేటువంటి వ్యక్తివైనట్లయితే, దేవుడిచ్చినటువంటి వాగ్దానములను నమ్మేటువంటి వ్యక్తివైనట్లయితే, నువ్వు బయట పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, బయట విమర్శలు ఏ విధంగా ఉన్నప్పటికీ స్థిరముగా నిలబడగలిగిన వాడివై ఉంటావు. నీవు అందరూ అనేటువంటి మాటలకి, సూటిపోటి మాటలకి, మరి ఒక దానికి చలించేటువంటి వాడివిగా ఉండవు. అవన్నీ రావాల్సి ఉన్నది, కానీ వాటిని తట్టుకొని నిలబడగలిగినటువంటి ఆ సమర్థవంతమైనటువంటి స్ట్రాంగ్ విల్ పవర్ను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో మనము స్థిరముగా ఉండవలసి ఉన్నది. ప్రార్థనలో స్థిరంగా ఉన్నట్లయితే, ప్రతిదినము నీవు ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నట్లయితే, ఒక స్థిరమైనటువంటి సమయమును పెట్టుకుని ప్రార్థన కొరకు నీకు అనుకూలమైనటువంటిది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమయము అనుకూలంగా ఉండవచ్చు. కొందరు దినమంతా ఆఫీసులో పనిచేసుకుని సాయంత్రం వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుని కలిగిన ప్రదేశం ఏదైనా ఉన్నట్లయితే, ఆ ప్రదేశం మనకు ప్రతిదినము వెళ్ళి ఒక గంట ప్రార్థన చేసుకుని రాగలిగినట్లయితే అది చాలా సహాయకరంగా ఉంటుంది. ఇది నేను నా యొక్క స్వానుభవంలో నేను గుర్తించాను. ఇతరుల యొక్క జీవితంలో ఇది జరగటం అనేటువంటిది కూడా నేను చూచాను. అలా కాకుండా మరి ఒక సమయము నీకు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆ సమయము అంటే వేకువనే లేచి ఒక గంట సమయంలో ప్రార్థన చేసుకొని నీవు దినమును ప్రారంభించినట్లయితే, అది నీకు అనుకూలంగా ఉండి అన్నిటికీ సరిపోయే విధంగా ఉన్నట్లయితే మంచిది. ఏది ఏమైనప్పటికీ ప్రతి దినము ప్రభువుతో గడపటం అనేటువంటిది, ప్రభువుతో సంబంధం కలిగి ఉండటం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. అదేవిధంగా ప్రభు యొక్క సన్నిధిలో నీకు ఖాళీ సమయము దొరికినప్పుడల్లా వాక్యమును చదువుతూ, దానిని ధ్యానిస్తూ, దానిని తలపోస్తూ, దానిని నెమరవేస్తూ, నీకు ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ధైర్యమును కలిగించేటువంటి మాటలు, ప్రభువు సెలవు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానములు, ఇవన్నీ కూడాను నీవు జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని గుర్తు చేసుకుంటూ, పరిస్థితిని ఎదిరించగలిగినటువంటి శక్తిని విశ్వాసం ద్వారా పొందగలిగినట్లయితే, అప్పుడు నీవు ధైర్యవంతుడిగా ఉంటావు. పరిస్థితుల వలన చలించిపోయేటువంటి వాడుగా ఉండవు. లోకమంతా కల్లోలమైనప్పటికీ, పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పటికీ నీవు మాత్రము నిశ్చలంగానే ఉంటావు. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆదాము, అవ్వలు. ఆదాముకు, అవ్వకు దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక కట్టడ ఏమిటంటే, అన్ని ఫలములను ఇక్కడ ఉన్నటువంటివి తినవచ్చు మీరు, ఒకే ఒక్క ఫలము, ఆ ఒక్క ఫలం మాత్రం తినవద్దని చెప్పాడు. అయితే మనుషునికున్నటువంటి ఆ యొక్క తాపత్రయం ఏంటంటే, ఆ యొక్క కోరిక ఏంటంటే, సహజంగా వచ్చేటువంటి గుణం ఏంటంటే, వేటినైతే మనం చేయొద్దని చెప్తామో వాటిని చేయాలనేటువంటి తపన, వేటినైతే చేయమని చెప్తామో వాటిని చేయకుండా ఉండేటువంటి ఆ యొక్క సహజమైనటువంటి గుణము మనిషిలో ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మొట్టమొదటగా అవ్వ సర్పము యొక్క మోసమునకు గురి అయి ఆ యొక్క పండును తినటం జరిగింది. ఆ యొక్క పండు తినే సమయంలో ఆమెకు బాగా తెలుసు దేవుడు తినవద్దని చెప్పాడు ఈ ఫలమును, కాబట్టి ఇది తినకూడదు అని ఆమె పూర్తిగా నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి ఉండవలసినది. అయితే జరిగినటువంటిది ఏంటంటే, నిజముగా సర్పము చెప్పినటువంటిది కరెక్టేనేమో, దేవునికి అసూయ ఉండటం వలన మేము కూడా ఆయనలాంటి వారము అయిపోతామనేటువంటి ఉద్దేశంతో ఇలా చెప్పాడేమో అనేటువంటి ఆ యొక్క అనుమానంతో దేవుని నమ్మక, దేవునిని అనుసరించక, ఆయన మాట యందు లక్ష్యముంచక, విశ్వాసం ఉంచక పండును తినటం జరిగింది. ఆ తర్వాత ఆదాంకు ఇచ్చినప్పుడు ఆదాం కూడా ఆమెను నివారించి ఉండవలసింది. ఇదేంటి బుద్ధిలేని పని చేస్తున్నావు, దేవుడు తినవద్దని చెప్పాడు కదా, ఎలా తిన్నావు నువ్వు అని ఆమెను మందలించి తనైనా కనీసం తినకుండా ఉన్నట్లయితే కథ వేరుగా ఉండేది. అయితే తాను కూడా దానికి లోబడటం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి విషయములు ఏంటంటే, మొదటిగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఖాతరు చేయలేదు, రెండవది ఆయన యొక్క మాటను నమ్మలేదు, మీరు తినకూడదు, తిన్నా దినమున చస్తారు అని చెప్పాడు కదా, చస్తమేమిటి, మేము ఆయనలాగా అయిపోతామని సాతాను చెప్తుంటే, కాబట్టి అదే కరెక్ట్ అనుకుని దేవుని మాటను విశ్వసించకుండా సాతాను మాటను విశ్వసించి ముందుకు సాగటం అనేటువంటి ఇద్దరిలోనూ జరిగింది ఆ తప్పు. తర్వాత రెండవది, దేవుడు ప్రశ్నించినప్పుడు మొట్టమొదటిగా హవ్వ ఏమన్నదంటే, ఆ చేసినటువంటి తప్పిదమును, నేరమును సర్పము మీద మోపటానికి చూచింది. అదే విధంగా ఆదామును ప్రశ్నించినప్పుడు ఆదాము తనకున్నటువంటి ఆ యొక్క నెపమును, తాను చేసిన తప్పిదమును అవ్వ మీదకి నెట్టడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా వీరిద్దరు కూడాను ఏం చేశారంటే, తమ మీదకు వచ్చేటువంటి ఆ యొక్క నెపమును, నేరమును మరి ఒకరి మీదకి నెట్టడం అనేటువంటిది ఇద్దరు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది మనుషులలో సహజంగా చాలాసార్లు జరుగుతుంటుంది. విశ్వాసులలో కూడా అనేక మార్లు మనం దీన్ని చూస్తూ ఉంటాము. ఏమండి ఇలా జరిగిందంటే కదా ఈ విషయం అంటే, దానికి ఏదో చెప్తారు గాని ముక్కుసూటిగా, అవునండి ఇలా జరిగింది, ఈ విషయంలో నేను బాధ్యుడను, నేను తప్పు చేశాను అని చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతుంటారు. విశ్వాసులలో సైతము ఇలాంటిది మనం చూస్తుంటాం. ఆ విశ్వాసులలో అంటారా, రకంగా అబద్ధాలే చెప్తారు, వారికి అది మామూలువే, కాబట్టి వారిని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే విశ్వాసులలో నేరుగా నేను తప్పు చేశాను, దీనికి నేను బాధ్యుడను అని చెప్పేటువంటి ఆ యొక్క సందర్భములు చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. దీనికి కారణం ఏంటంటే హృదయ పరిస్థితి బరువును, బాధ్యతను, తప్పిదమును, తాము చేసిన తప్పిదమును, తాము చేసినటువంటి నేరమును అంగీకరించేటువంటి స్వభావం మనిషిలో లేదు అని అంటే అది ఏదో తేడా ఉందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటూ మనం ప్రభు సన్నిధిలో గనుక జీవిస్తూ సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం సరైనటువంటి విధంగా నేరాన్ని అంగీకరించగలిగినటువంటి స్వభావం కలిగి ఉండగలము. ఇక ఇప్పుడు ఈ తల్లిదండ్రులను దాటి పిల్లల వద్దకు వెళదాం. ఈ పిల్లలు కయ్యను, హేబెలు. వేరే దాన్ని పరిశీలించినట్లయితే కయ్యనుకు మొట్టమొదటిగా హేబెలు మీద అసూయ వచ్చింది. తనకు ఏదైనా కష్టం కలిగినట్లయితే దేవుణ్ణి ప్రశ్నించి ఉండవచ్చు, నా తమ్ముని యొక్క అర్పణను అంగీకరించావు, నేను అర్పణను తీసుకుని వచ్చాను, నాది కూడా అంగీకరించు అని దేవుని రిక్వెస్ట్ చేసి ఉండవచ్చు. అలా చేయలేదు. ఏం చేశాడంటే కయ్యను తన తమ్ముని మీద అసూయ పడ్డాడు. తన యొక్క అర్పణ అంగీకరించబడటం వలన తన మీద అసూయ పడ్డాడు. అసూయ పడి ఆ యొక్క అసూయ దేనిగా మారిందంటే పగగా మారింది. పగ దేనిగా మారిందంటే చివరికి అది హత్యగా మారింది. కాబట్టి ఒక పాపం అనేటువంటిది మనలోనికి వచ్చినప్పుడు అది ఆ పాపంగానే నిలిచి ఉండకపోవచ్చు. అది మరొక స్టేజ్కి, ఆ తర్వాత స్టేజ్కి, ఇంకను జటిలమైనటువంటి పరిస్థితికి మనలను తీసుకుని పోగలదు. ఈ విషయము మొట్టమొదటి ఫ్యామిలీలోనే మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మొట్టమొదటి ఫ్యామిలీ, వెరీ ఫస్ట్ ఫ్యామిలీ అనేది, దీన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ జరిగినటువంటిది మొట్టమొదటిది అవిశ్వాసం అనేటువంటిది. ఆ తర్వాత దేవుడు అడిగినప్పుడు ఆ నేపమును పక్కకు నెట్టడం అనేటువంటిది. ఆ తర్వాత పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు అసూయతగా వచ్చింది. ఆ తర్వాత పగగా మారింది. ఆ తర్వాత హేబెలును హత్య చేసేటువంటి వరకు కయ్యనుకు జరిగింది. అప్పుడు దేవుడు వచ్చి కయ్యనును ప్రశ్నిస్తూ, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడంటే నేను కావలివాడనా అని దేవునినే ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటామంటే బోకరించటం అంటాం. బోకరింపు అంటే అది బ్లఫింగ్ అంటాం ఇంగ్లీష్లో. బోకరించేటువంటి పరిస్థితి ఈ పిల్లలకు వచ్చేటప్పటికల్లా కనపడిపోతుంది మనకి. తల్లిదండ్రులు బోకరింపు లేదు కానీ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికల్లా బోకరింపుని మనం చూస్తున్నాం. తను చేసినది తప్పు, అయితే దేవునికి తెలియదా తాను చేసినటువంటి తప్పిదము. ఈ తమ్ముడు ఎక్కడంటే నేను కావలివాడనా అని ఎదురు ప్రశ్నించటం అనేటువంటిది నెక్స్ట్ స్టేజ్ లో పిల్లలకు వచ్చింది. ఇక ఆ తర్వాత మానవాళి అనేటువంటిది క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు రకరకములైనటువంటి అవిధేయతలు, అంటే ఆ జ్ఞాతి క్రమంతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క తప్పిదము దానితోనే ఉండకుండా రకరకములుగా మారుతూ ఇంకనూ జటిలమవుతూ రకరకములైనటువంటి రూపములలో, రకరకములైనటువంటి పద్ధతులలో మనుషులలో కనిపించటం అనేటువంటిది ప్రారంభించినది. ఇదంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞకు విరోధమైనటువంటిదే. కాబట్టి ఒకదాని నుండి మరొక దానికి ఈ యొక్క తప్పిదములు అనేటువంటిది వెళ్ళకముందే ఒక తప్పిదమును మనం చేసినప్పుడు దానితోనే మనం దేవుని యొక్క క్షమాపణను వేరుకొని దాన్ని సరిచేసుకున్నట్లయితే మరి ఒక తప్పిదమునకు వెళ్లకుండా ఉండగలదు. ఆ తప్పిదమును అలాగే కప్పిపుచ్చుకున్నట్లయితే అదే విధమైనటువంటి తప్పిదములు ఇంకో నాలుగు చేయటానికి, మరింత జటిలమైనటువంటి తప్పిదములు ఇంకో నాలుగు చేయటానికి మనకి హృదయాంతరంగంలో సాతానుడు ధైర్యం కలిగిస్తూ ఉంటాడు. ఇప్పటికే నువ్వు తప్పు చేసావు, సరే తప్పు చేసావు కదా ఇంకో నాలుగు చేయి, ఆ తర్వాత నీదేమైనా క్షమాపణ ఉంటే చూసుకోవచ్చులే అన్నట్లుగా మనల్ని మభ్యపెట్టేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. వీటిలోనైపోయేటువంటి విశ్వాసులు సైతం ఎంతో మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మన హృదయములలో బహు భయభక్తులు కలిగి జీవించటం అనేటువంటిది మొదటగానే మనము దేవుని యొక్క మాటను వినేటువంటి వారమైనట్లయితే, దాని అందు లక్ష్య పెట్టినటువంటి వారమైతే మనము కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్స్ కు వెళ్లకుండా ఉండగలము. అయితే తప్పిదము చేసామని మనకు తెలిసినప్పటికీ వాటిని కప్పిపుచ్చే విధంగా మన హృదయాంతరంగములో దాచిపెడుతూ, లేకపోతే మనకున్నటువంటి గర్వం వలన, అహంకారం వలన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతున్నప్పుడు అవి మరింత జటిలమై ఇంకను మనలను హీనమైనటువంటి పరిస్థితికి తీసుకొని పోగలవు. ఆ విధంగా ఉండకుండా మనం దేవునితో సంబంధం ఎల్లప్పుడూ సరిగా ఉన్నదో లేదో చూచుకుంటూ ముందుకు సాగవలసినది. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. నేను ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, మేము వట్టివారము తండ్రి, మీ మాటకు ఎదురుగా వెళ్లవలేననేటువంటి స్వభావము మా యొక్క అంతరంగములోనే సహజముగానే నిలిచి ఉన్నది. దీనికి మేము మాటిమాటికి లోనైపోతూ అది తప్పని తెలిసినప్పటికీ దాని ప్రకారం చేయకుండగా నీ మాట చొప్పున చేసేటువంటి ఆ యొక్క జ్ఞానమును మా యొక్క హృదయాంతరంగంలో కలిగి ఉండలేకపోతున్నాం. మమ్మలను సరైనటువంటి సన్మార్గంలో నిలిపి మీ మాట చొప్పున ముందుకు సాగేటువంటి వారిని గాను మీ యొక్క కృప చొప్పున నడిచేటువంటి వారిని గాను మమ్మలను చేయండి. మాకు కావలసినటువంటి వివేచనను, జ్ఞానమును, తెలివిని, సహనమును కావలసినటువంటి విధంగా మాకు అనుగ్రహించండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.